ఒకసారి గాయత్రి మంత్రము కలిసి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భగో దేవస్య ధీమహి ధియా యో నః ప్రచోదయాత్. చాలా విశేషమైనటువంటి సమయంలో మనం అందరం కలుసుకుంటున్నాం. నిజానికి ప్రకృతిలో పనిచేసేది సమయమే. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఏం చెప్తాడు అంటే, కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధు, నేను కాలుణ్ణి. ఆ కాలము నిర్ణయించుకున్న తర్వాత మీరు రెండే పనులు చేయగలరు. కాలం యొక్క నిర్ణయానుసారము మీరు మారండి, లేకపోతే పృథ్వీగ్రహం గురించి మన ఎమ్మెల్యేలు వాళ్ళు ఎలాగైతే అసెంబ్లీ హాల్ నుంచి వాకౌట్ చేస్తారో, మీరేం చేయాలి పృథ్వీగ్రహం మీద నుంచి? మరి వాకౌట్ చేస్తే ఎక్కడ పోతారో మనకి తెలియదు. వాకౌట్ చేయలేరు మీరు, అంచేత ఛాన్స్ ఉందనుకుంటున్నారు. కానీ మీకు ఒకటే ఒకటి ఛాన్స్. ఏంటా ఛాన్స్? కాలం యొక్క నిర్ణయానుసారము జీవించాలి. నేడు కాలం యొక్క ఈ నిర్ణయం మారుతోంది అన్నదానికి నిదర్శనాలు ఏమిటి? కాలం యొక్క నిర్ణయం మనకి ఎలా తెలుస్తుంది? ఈ కాలం యొక్క నిర్ణయం తెలియటానికి అనేక మార్గాలలో ఒక మార్గం ఏంటంటే శాస్త్రాలు, మన పురాణాలు ఏం చెప్తున్నాయి. పురాణాలలో ఖచ్చితంగా ఈ కాలంలోనే ఒక దైవీ మానవ ఆవిర్భావం జరుగుతుంది అని చెప్తున్నారు. శాస్త్రాలు పురాణాలు కాకుండా ఇంకొక తరగతి మనుషులు ఉన్నారు, వాళ్ళని మనం భవిష్యవక్తలు, ప్రాఫెట్, దివ్యదర్శులు అని చెప్తూ ఉంటాం. నాస్ట్రడామస్ అనేటటువంటి 16వ శతాబ్దపు భవిష్యవక్త 2000 సంవత్సరం తర్వాత పృథ్వీగ్రహము పూర్తిగా మారిపోతుంది. సర్వనాశనం వైపు వెళ్తున్నటువంటి పృథ్వీగ్రహము పృథ్వీగ్రహ వాసుల యొక్క నిర్ణయం వల్ల మంచి మార్గం వైపు వెళ్తారు అని తను 1555లో రాశాడు. 2000 వరకు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, అసలు మనిషి మనిషేనా అనేటట్టు ఉంటాయి. నర పశువు వలె, నర కీటకం వలె. గురువుగారు ఇంకో మాట కూడా అంటారు, నరపక్షి అని. నరపక్షుల వలె, నరపిశాచాల వలె జీవిస్తూ ఉంటారు. కానీ సడన్ గా వాతావరణంలో మార్పు వస్తుంది. కానీ వాతావరణంలో మార్పు రెండు రకాలుగా వస్తుంది. ఒకటి ఏమిటి అంటే, మీరు కనుక సూర్యోదయ కాలాన్ని కనుక చూస్తే చాలా మంది గాఢ నిద్రలో ఉంటారు. కానీ సూర్యోదయ కాలంలో చాలా మంది లేచి ఆ బ్రాహ్మీ ముహూర్తాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. చీకటిగానే ఉంటుంది అప్పటికి. పక్కనున్న వాళ్ళు, భార్యలు పిల్లలు వాళ్ళు ఏం చెప్తారంటే, ఈయనకి చాదిస్తాం హాయిగా పడుకోకుండా ఈ చీకట్లో నిద్రలేపుతాడు. మీకు చీకటిగానే ఉంది. కానీ బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఇంకా చీకటి కొద్ది ఘడియలలో, కొద్ది గంటల్లో చీకటి వెళ్ళిపోతుంది. చీకటి వెళ్ళిపోయాకేమవుతుంది? అంతవరకు అంధకారంగా కంటికి కనిపించినటువంటి పరిస్థితుల నుంచి మీకు అన్ని కనిపించటం మొదలు పెడతాయి కదా. కానీ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తన కుటుంబానికి తన సమాజానికి అవసరమైనటువంటి పనులు చేసుకునేవాడు తన కుటుంబానికి ఏమవుతాడు, మార్గదర్శకుడు అవుతాడు. అలాగే ఈనాడు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రాబోయేటటువంటి 3-4 సంవత్సరాలలో ఆ విధంగా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గురుదేవులు 1989 నుంచి 2012 అనేటటువంటి దాన్ని యుగ సంధిగా 24 సంవత్సరాలు ఆయన వర్ణించారు. మీరేంటి నెట్ కమర్, కానీ లక్కీ కమర్. ఆ మాట ఉందో లేదో నాకు తెలీదు, కానీ భావం అర్థమైంది కదా, మీరు చాలా అదృష్టవంతులు. ఎందువల్లనంటే ఈ భవిష్యత్ వక్తల కథనానుసారము ఇంకా రాబోయే 3-4 సంవత్సరాలలో ప్రపంచము ఒక విశిష్టమైనటువంటి మలుపు తీసుకోబోతోంది. సైన్స్ ఏం చెప్తోంది అంటే ఆ మలుపు తీసుకోకపోతే పృథ్వీ గ్రహమే ఉండదు. చేత మలుపు అనివార్యం, సైంటిస్ట్ ప్రకారం అనివార్యం, భవిష్యత్తుల ప్రకారం అనివార్యం, శాస్త్రాల దృష్ట్యా అనివార్యము, మత గ్రంథాల దృష్ట్యా కూడా అనివార్యమే. గీతలో కానీ బైబిల్లో కానీ ఖురాన్లో కానీ ఖచ్చితంగా ఈ కాలాన్నే మార్పు వచ్చేటటువంటి కాలంగా చెప్పబడి ఉన్నది. మరి ఈ మార్పు ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది అని కాస్త మీరు ఆలోచిస్తే ఒక విషయం మీకు బోధపడుతోంది. సైన్స్ మనకి అన్ని రకాల సుఖాలు ఇచ్చింది, అనుమానం ఏం లేదు. కానీ ఆ సుఖాలు మనం ఎందుకు ఉపయోగించుకుంటున్నాం అన్న దానికి జవాబు లేదు మనకి. గ్రైండర్ వచ్చింది, మీరు రుబ్బక్కల్లా టైం మిగిలింది. ట్యాప్ వచ్చింది, ఓవర్ హెడ్ ట్యాంక్ వచ్చింది, మీరు నీళ్లు తోడక్కల్లా. ఆఫీస్కి నడిచి వెళ్ళక్కర్లే. స్కూటర్ వచ్చింది, కారు వచ్చింది. ఇతర దేశాలకి ప్రదేశాలకి వెళ్ళాలి అంటే ఇదివరకు నెలలు పట్టేటటువంటి కాలాన్ని ఇప్పుడు 12 గంటల్లో మనం అమెరికాకి వెళ్ళిపోతున్నాం. ఎవరితో అయినా ఏదైనా మాట్లాడుకోవాలి అంటే అలా కాస్త పక్కకి వెళ్లి మీరు 4-5 బటన్లు నొక్కేస్తే మీరు ఎవరితో మాట్లాడుకోవాలంటే వాళ్లతో మాట్లాడవచ్చు. కానీ వెళ్లి మాట్లాడవచ్చు అనే దాన్ని మీరు దేనికోసం ఉపయోగించుకుంటున్నారు? మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనం ఎంత మూర్ఖులమో అర్థమవుతుంది. ఏం మాట్లాడుకుంటాం? ఇవాళ మీ ఇంట్లో ఎంక్వైరీ చేశారు, మీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడా లేదా. నేను స్వయంగా మొబైల్ ఫోన్స్ మీద నేను వింటున్నాను అని తెలియదు పాపం వాళ్ళకి. టీవీలు వచ్చాయి, ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా మీకు తెలిసిపోతుంది. కానీ ఆ టీవీని దేనికి మీరు ఉపయోగించుకుంటున్నారు? ఆఖరికి నేను ఆ సీరియల్ పేర్లు కూడా తెలియటం మర్చిపోయింది. ఇంకేంటి, ఒకటే చూస్తున్నాం, వ్యక్తిని ఎంత దరిద్రంగా చిత్రీకరించవచ్చో అంత దరిద్రంగా చిత్రీకరిస్తున్నారు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటారా? మరి అది మీరు చూస్తే, మీరు ఆ టీవీ సీరియల్ మీరు చూస్తూ ఉంటే మీరెవరు? భావం అర్థమవుతుందా? మన బుద్ధి ఎంత దిగజారిపోయింది అంటే పనికిరాని సీరియల్ అని చెప్తూ మీరు చూస్తున్నారు. ఇంతకంటే ఘనులైనటువంటి పేరెంట్స్ అని చూశాను నేను. మాస్టారు, మా పిల్లవాడు చదువుకోవటం లేదు, టీవీ ముందే కూర్చుంటాడు, కేబుల్ టీవీ చూస్తానంటాడు, సినిమా చూస్తానంటాడు. కేబుల్ టీవీ తీసించమ్మా, మరి మేము వాట్ నాన్సెన్స్. నువ్వు స్పష్టంగా నీ పిల్లవాడు అది చూడకూడదు అని కోరుకుంటున్నావునా కదా? కోరుకుంటూ నువ్వేం చేస్తున్నావు? నువ్వు చూస్తావు అది. దయచేసి ఆ సాహసాన్ని చూపించండి, అంతే. మీరు చేయాల్సిందే, మీకు తెలిసి ఏది మంచిది కాదో, ఏది చేయవచ్చో ఏది చేయకూడదో మీకు చాలా స్పష్టంగా తెలుసు. నేను చాలా చోట్ల ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటాను, కానీ అదే ప్రశ్న ప్రతిసారి మాస్టారు మీరు అడుగుతారు అంటారు, కనుక ఇది చివరిసారి ఆ ప్రశ్న అడగబోతున్నాను. ఈ ప్రశ్న ఇంకా ఖచ్చితంగా నేను ఏ మీటింగ్లోనూ అడగను. మీతో లాస్ట్ అన్నమాట ఈ ప్రశ్న. మీరు ఒకటి మాట చెప్పండి నాకు, కానీ ప్రశ్నకి జవాబు నిజాయితీగా ఇవ్వాలి, ఆనెస్టీగా ఇవ్వాలి. అంతే తప్ప మాస్టర్ అడిగారు కనుక వద్దు. యోగ ఆసనాలు వేస్తే డయాబెటీస్, బీపీ తగ్గుతుంది అని మీలో ఎంతమంది నమ్ముతారు చెప్పినట్టండి? యోగాసనాలు వేస్తే రోగాలు తగ్గుతాయి, నువ్వు నమ్మవమ్మా? యోగాసనాలు వేస్తే రోగం తగ్గదా? తగ్గదు. వెరీ గుడ్. ఇంకా చెదిరి వచ్చింది అప్పుడు చేయని పెట్టిందా? అంటే వీళ్ళిద్దరూ నమ్మరండి. మీ మొత్తం దాంట్లో వీళ్ళిద్దరే వీరులు. మీరంతా నమ్మిన దాన్ని వాళ్ళు నమ్మరు. దే ఆర్ అవుట్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, మీరందరూ చేతులు ఎత్తారు కదా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు కూడా ఆనెస్టీగా జవాబు ఇవ్వండి. మీలో ఎంతమంది రోజు యోగాసనాలు ఇస్తున్నారు? అర్థమైందా? అంటే ఖచ్చితంగా వాతావరణంలో ఆసనాలు, ప్రాణాయామాలు, యోగ సూత్రాలు, యోగ విద్య నేర్చుకుంటే మంచిది అని మీకు తెలుసు. చేయరు. గాయత్రి పరివార్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మీకు తెలిసిన మంచిని ఆచరించండి అని చెప్పడం. కొత్త మంచిని కాదు, కొత్త విషయాలు ఏం చెప్పటంలే. కానీ ఆచరించాలి అంటే నా అనుభవం గురించి చెప్తాను. డాక్టర్ నేను రోజు 3 కిలోమీటర్లు నడవాలి అన్నాడు. ఒక్కడే సరే 2 సార్లు వేశాను 3 సార్లు వేశాను, 4 రోజులు లేవలేదు. మేము 5 గురం నిర్ణయించుకున్నాం రోజు మనం కలిసి నడుద్దాము అని. అప్పుడేమవుతుంది? రెగ్యులారిటీ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కదా. అంచేత ఒకటి మీకు అర్థమైపోయింది, మీ అంతటా మీరు మంచి అని తెలిసినా చేయలేరు. మరేం చేద్దాం దానికి? కలవండి, 5 గురు కలవండి. అర్థమైంది కదా. అంచేత ఇందులో ఆధ్యాత్మికత ఏమీ లేదు, ప్యూర్ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ నోన్ ట్రూత్. తెలిసినటువంటి సత్యాన్ని ఆచరించడానికి మనం చేయగలిగేటటువంటి టెక్నిక్. 5 గురే ఎందుకు అనేది మనం తర్వాత ఎప్పుడైనా చర్చించుకుందాం. మన భారతీయ సాంప్రదాయంలో ఓ విచిత్రమైనటువంటి టెక్నాలజీ డెవలప్ అయి ఉన్నది. దాన్ని 3 ఆచమనాలు అని చెప్తూ ఉంటాం. మనం ఏ పని చేసినా కూడా 3 సార్లు ఆచమనం చేసి చేస్తాం. ఎందుకు చేస్తాము 3 సార్లు ఆచమనము అంటే, ఏ పనైనా ఖచ్చితంగా మీ చరిత్రలో, మీ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి అంటే మొట్టమొదట అది మీ మనస్సు ఒప్పుకోవాలి. మీ మనస్సు ఒప్పుకోకపోతే లాభం లేదు. దాన్ని ఆలోచన అంటాం. మీ మనస్సు దాన్ని ఒప్పుకున్న తర్వాత అది ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి వచ్చాక అదేమవ్వాలి? మీ చరిత్ర, మీ క్యారెక్టర్లోకి చూడాలి. క్యారెక్టర్ అంటే మీరు మనం అనుకునేటటువంటి క్యారెక్టర్ అనుకోవద్దు, మీ స్వభావంగా మారాలి. ఉదాహరణకి కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. చాలా మందికి నేను చెప్తూ ఉంటాను కార్ డ్రైవింగ్ నేర్చుకోమని. నేర్చుకుంటామండి అని అంటే అది ఒక ఆలోచనలోనే ఉండేది. ఇంకా తప్పదు. అమెరికా లాంటి దేశానికి వెళ్ళినప్పుడు కార్ డ్రైవింగ్ రాకపోతే నువ్వు అక్కడ ఉండలేవు, జీవించలేవు, ఇంట్లోనే కూర్చొని ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు? చచ్చినట్టు ఆలోచన కార్యరూపం దారుస్తుంది. కార్ డ్రైవింగ్ మొదలెట్టినప్పుడు ఏమవుతుంది? చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి. అక్కడెక్కడో ఏదో వస్తూ ఉంటే ఇక్కడ కాళ్ళు వణుకుతూ ఉంటుంది. బ్రేక్ వేయబోయి ఇంకోటి ఏదో నొక్కేస్తాడు, ఇంకోటి ఏదో నొక్కేస్తాడు. మెల్లమెల్లిగా పక్కవాడితో కబుర్లు చెప్తూ కూడా ఏం చేయగలుగుతాడు వాడు? డ్రైవింగ్ చేయగలుగుతాడు. అంటే డ్రైవింగ్ అనేటటువంటి కర్మ వాడి స్వభావంగా మారింది. తేడా అర్థమైంది. ఇప్పుడు ఆలోచన, ఆ ఆలోచనకు తగినటువంటి కర్మ, ఆ కర్మని మీరు చేస్తూ ఉంటే ఏమవుతుంది? మీ స్వభావంగా మారుతుంది. అందుకే పూజ్య గురుదేవులు ఓ విశేషమైనటువంటి టెక్నాలజీ డెవలప్ చేశారు. ఏమన్నారు అంటే, మీరు 24 గంటలు లో ఒక గంట కానీ 2 గంటలు కానీ నేను చెప్పినట్టు చేయండి. 2 గంటలు చేద్దామని నిర్ణయించుకున్నారు అనుకోండి. అంటే మిగతా 22 గంటలు ఏం చేస్తారు మీరు? మీ ఇష్టం, మీరు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించండి. ఆ 2 గంటలు మాత్రము మీరు గాయత్రి పరివార సభ్యులుగా జీవించండి. భావం అర్థమవుతుందా? మీరు మొత్తము గాయత్రి పరివార సభ్యుల్లాగా జీవించాలంటే మీకు చాలా కష్టం. మీ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, పిల్లల్ని పెంచాలి, పక్కింటి వాళ్లతో మాట్లాడాలి, టీవీ సీరియల్స్ చూసి తీరాల్సిందే. ఇదంతా మేము వద్దంటాం లేదు. చూసుకోండి, టీవీ సీరియల్స్ చూడకుండా మీరు ఉన్నప్పుడు, ఇంట్లో వాళ్ళు ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నప్పుడు ఓ 2 గంటల కాలం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. లేకపోతే 1 గంట కాలమైనా మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ 1 గంట కాలాన్ని మీరు కనుక గాయత్రి పరివారికి ఇచ్చేస్తే దాన్ని మనం ఏమంటామంటే సమయదానము అంటాం. కానీ సమయం ఇచ్చిన తర్వాత వనరులు కొంత కావాలి మనకి. ఆ వనరులు సంపాదించుకోవటానికి, ఆ వనరులు ఏకత్రితం చేసుకోవటానికి మనము రోజుకు 1 రూపాయి పక్కన పెట్టుకుంటాం. వనరులు అంశదానము అంటాం ఇక్కడ మన గాయత్రి పరివార భాషలో. కాలాన్ని సమయదానము అంటాం. అంటే 1 గంట కాలాన్ని రోజుకు 1 రూపాయి చొప్పున మీరు పక్కన పెడతారు. పెట్టేసామండి, ఇది ఎంతసేపు? రోజుకు 1 రూపాయి ఏంటండి? రోజుకి 100 రూపాయలు కూడా ఇవ్వగలిగేటువంటి వ్యక్తులు ఉన్నారు, కుదరదు. దానితో పాటు మీరు ఇంకొక పని చేయాలి. ఈ 1 గంట కాలం మీరు ఏం చేయబోతున్నారో మీకు తెలియాలి. దానికి యుగశక్తి గాయత్రి అని ఒక మ్యాగజైన్ వస్తుంది. ఆ మ్యాగజైన్ మీకు చెప్తుంది ఈ నెలలో మీరు ఏం చేయాలి ఖచ్చితంగా. అందుకే ఆ మ్యాగజైన్ యొక్క పేరు ఏమని చెప్పాము అంటే ద రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మ్యాగజైన్ అని చెప్పాము. మీ వ్యక్తిత్వం యొక్క రూపురేఖలు మారిపోతాయి ఆ 1 గంట కనుక, 1 గంట కాలంలో ఆ యుగశక్తి గాయత్రిలో చెప్పబడినట్టు చేస్తే, చదివితే కాదు. ఇందాక చూసారా, యోగాసనాలు వేస్తే మంచిది అని అందరూ చేతులు ఎత్తారు. కానీ మీ అందరి ఆరోగ్యం బాగుపడుతుందా? ఆహా, ఎవరి ఆరోగ్యం బాగుపడుతుంది? చేసినటువంటి వాళ్ళ ఆరోగ్యం. అసలు దానివల్ల ఆరోగ్యం బాగుపడదు అనేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి మనం మాట్లాడుకోవద్దు. ఎందుకంటే మరి వాళ్ళు నిర్ణయించుకోవాలి వాళ్ళ ఆరోగ్యం బాగుపడటానికి వాళ్ళు ఏం చేయాలో. యోగాసనాలు కాక మిమ్మల్ని కోంపట్టం లేదమ్మా, భావం చెప్తున్నా. మీకు తెలియాలి కదా, యూ షుడ్ ఏబుల్ టు థింక్. అంచేత ఈ 3 కార్యక్రమాలు, మొట్టమొదటి యుగశక్తి గాయత్రి పరివార్ సభ్యత్వము, మీరు అంశదానము సమయదానము ఇవ్వకపోయినా అవ్వవలసిందే. ఎందుకంటే మంచి మీకు తెలుస్తూ ఉంటుంది, అర్థమైంది కదా. అంచేత మొట్టమొదటి ఏంటి అంటే మీరు, మీ కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళు మాయాబజార్లు చెప్తూ ఉంటారు కదా, బంధు 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 ఏంటో మర్చిపోయిన శ్లోకం మీరు ఎవరికైనా గుర్తుందా? పాండవులకి దొరికి వచ్చిన వాళ్లే కాదు, పాండవుల యొక్క బంధు బంధు బంధువుల దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా తాగుబడతానన్నారు. మీరేం చేయాలి? రివర్స్ లో చెప్పండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ బంధువులు వాళ్ళందరూ ఏమైపోతారు? యుగశక్తి గాయత్రి సభ్యులు అవుతారు. ఎందుకో చెప్పాను చూసారా, నేటి కాలములో రాబోయేటటువంటి ఆ దైవీ మానవత్వం ఎలా ఏర్పడుతుందో ఆ మ్యాగజైన్ ద్వారా వస్తుంది. మీలో ఇంకొకళ్ళు కొంచెం 1 అడుగు ముందుకు వేసి, మేము 1 గంట సమయము, కొంచెం ధనము దానికి వెచ్చిస్తాం అనేవాళ్ళు, అంచేత ఎవరైతే ఈ నిర్ణయం తీసుకుంటారో, మేము ప్రజ్ఞామండలిగా మహిళా మండలిగా ఏర్పడతాం, మేము 5 వరం కలిసి ఇంత సమయము ఇంత అంశదానము ఇస్తాం, ఇంత యుగశక్తి గాయత్రి పాఠకుల్ని తయారు చేస్తాం అనేటువంటి ప్రాక్టికల్ టెక్నిక్ లేకపోతే మీరు ఎంత మంచి మాటలు మాట్లాడినా వేస్తే. టీవీలో మీరు చూస్తూ ఉంటారు, లక్షలాది మంది కూర్చుని వింటూ ఉంటారు. నేను ఒక విషయం విన్నాను, నేను ఒక ఆయన భాగవత సప్తాహాన్ని చెప్తున్నాడు, నిజంగా జరిగిన సంఘటనే, చెప్పిన వాళ్ళు కూడా చాలా విశ్వసనీయమైనటువంటి వ్యక్తి. కానీ పేర్లు నేను ఎందుకు చెప్పాను అంటే, చెడు మనకు అవసరం అంతవరకు విందాం, ఎవరు ఏం చేశారో మనకెందుకు. భాగవత సప్తాహం మొదలైంది, 3వ రోజు ఆయన పబ్లిక్ గా అనౌన్స్మెంట్ ఇచ్చాడు, నాకు 11 లక్షల రూపాయల డ్రాఫ్ట్ ఇస్తేనే నేను తర్వాత కథ చెప్తాను, లేకపోతే నేను చెప్పను. వాళ్ళేమన్నారు కార్యకర్తలు, నేను 7 లక్షల రూపాయలు కలెక్ట్ చేశామండి, 7 లక్షలు ఇచ్చేస్తాం ఇవాళే మీకు, మిగతా 4 లక్షలు వచ్చినప్పుడు ఇస్తాం, లేకపోతే మరి మీరు క్షమించండి. అంటే భాగవతము అనేటటువంటిది మీకేంటో తెలుసా? కలియుగంలో నారదుడు ఒక నిర్ణయం తీసుకున్నట్ట, ఇంటి ఇంటికి కూడా భాగవతాన్ని నేను అందజేస్తాను, అందజేయకపోతే అసలు నేను నారదుడినే కాదు హరిభక్తుడినే కాదు అన్నాడు. అంత ఉత్తమమైనటువంటి గ్రంథాన్ని చెప్తున్నటువంటి వ్యక్తి, నువ్వు 11 లక్షలు కాకపోతే 70 లక్షలు తీసుకో ఇచ్చేవాడు ఉంటే ప్రశ్న అది కాదు. నువ్వు బేరం మొదలెడుతున్నావే 10 మందిలో కూర్చోబెట్టి ఆర్గనైజర్స్తో, నీ చెత్తం యొక్క పరాకాష్ఠ అర్థమవుతుందా? మరి అటువంటి వాళ్ళు చెప్పేది వింటే ఏమవుతుంది? అందుకే ఆచార్య దేవోభవ అంటావు, ఆచరించేవాడు చెప్పింది చేయటం ముఖ్యం. అందుకే ప్రతి భక్తుడు ప్రతి గురువు కూడా చెప్పేది ఏంటి అంటే, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నేను ఎలా జీవించానో చూడు నువ్వు. అందుకే గాయత్రి పరివారం వాళ్ళకి చాలా స్పష్టంగా గురుదేవులు ఒక ఆంక్ష పెట్టారు, నువ్వు ఒక్కడివే ఉండటం కాదు, నువ్వు 10 మందితో కలిసి 10 మంది చేత ఇగో ఇలాంటి వ్యక్తిత్వం ఉండాలి అని అనిపించుకోవాలి. దానికే గురుదేవులు 3 చిన్న ఫార్ములాలు ఇచ్చారు. హం సుధరేంగే, ఏం సుధరేగా, ప్రపంచాన్ని మార్చటం తర్వాత చూద్దాం, నువ్వు మారితే చాలు. కానీ అందులో ఉన్నటువంటి శక్తిని మీరు గమనించుకోవటం లేదు. ఆరిపోయినటువంటి దీపము ఏ దీపాన్ని వెలిగించలేదు, కానీ వెలుగుతున్నటువంటి దీపము ఎన్ని దీపాన్ని వెలిగించగలదు? అర్థమైంది కదా? హం సుధరేంగే, యుగ్ సుధరేగా, మనం మారితే యుగం మారుతుంది. రెండవది ఏంటి, మనం అందరము మేము ఆ గురు శిష్యులము, మేము ఈ గురు శిష్యులము, మేము ఇది మాట్లాడము, మేము ఇది చూడము అనుకుంటూ ఉంటాము. రైల్లో పాస్ మీద వెళ్తూ ఉంటారు ఒక ఊరి నుంచి పక్క ఊరికి ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు, 1.5 గంటల దూరం, 1.5 గంటల దూరంలో ఉండేవాళ్ళు. మీకు తెలుసా వాళ్ళు ఏం చేస్తారు? రేకాట ఆడే వాళ్ళందరూ ఒక డబ్బాలు కూర్చుంటారు. ఎవడైనా రాలేదనుకోండి వాడికి సీటు వేసించుతారు కాదా? ట్రైన్ స్టార్ట్ అవటం ఏంటి, ప్యాక బయటికి వస్తుంది కదా. కానీ అదేం ప్రారంభం, మంచివాళ్ళు కలవలేదు, పక్క పక్కన కూర్చోలేరు, మాట్లాడుకోలేదు. మాట్లాడుకోవటానికి అసలు వాళ్ళకి విషయమే ఉండదు. వాళ్ళు ఏం చెప్తారు అంటే, మేము గురువు శిష్యులు. కారణం ఏమిటి, నువ్వు గురువు యొక్క భౌతిక శరీరాన్ని చూస్తున్నావు తప్ప గురువు నీకు అందజేసినటువంటి జ్ఞానాన్ని నువ్వు పంచుకోవటం. నేను ఒకటి కెమిస్ట్రీ చెప్తాను, ఇంకోడు ఆక్స్ఫర్డ్ లో ఇంకోటి కెమిస్ట్రీ చెప్తాడు. ఈ కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఇద్దరు కలిస్తే గురువుల గురించి మాట్లాడుకోరు, దేని గురించి మాట్లాడుకుంటారు? కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటారు. మరి మనం ఏ గురువుల శిష్యులు అవుతే ఏముంది? ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, ఆ జ్యోతిని, ఆ ఎర్ర కాగడాన్ని మనం అందరము కూడా కలిసికట్టుగా తీసుకెళ్లగలిగితే. కానీ మంచితనానికి రోజులు ఉండవు, అందుకే గురువు గారు ఇంకొక పెట్టారు, హమ్ ఏక్ బనేంగే, నేక్ బనేంగే, మేమందరము కలిసి ఈ పని చేస్తాం. కానీ పని అంతా చేస్తున్నప్పుడు మన ఎవరు వేలు పెట్టి చూపించకూడదు, వీడుట గురువు శిష్యులని మన వెనకాతల నవ్వకూడదు ఎవడు. మనలో మనకే అవగాహన రాహిత్యము ఉంటే సరిదిద్దుకోవాలి. సబ్జెక్ట్ అర్థం కాకపోతే క్లాస్లో ఏం చేస్తున్నాం? అర్థం చేసుకుంటున్నాం. ఒకవేళ లెక్చరర్ దొరకకపోతే, నా అనుభవం చెప్తాను, లెక్చరర్ కంటే ఎప్పుడు కూడా సీనియర్ స్టూడెంట్స్ బాగా చెప్తారు. మిగతా సంగతి నాకు తెలియదు, నా అనుభవం. ఒకే క్లాసులో ఇంటెలిజెంట్ స్టూడెంట్ బాగా చెప్తాడు, భావార్థమైంది కదా. అంచేత ఇక్కడ ఎక్కడా కూడా ఒక గురుత్వము అనేటటువంటి పిచ్చిని వదిలేసి మనం అందరము కూడా ఆధ్యాత్మిక విద్యలో ఉండేటటువంటి రహస్యాలను అర్థం చేసుకుంటూ ఉన్నటువంటి అన్నదమ్ములుగా, అక్కా చెల్లెళ్ళుగా కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే. అంచేత ఈ రెండు కూడా క్లాస్ అయిపోయిన తర్వాత మీతో అపచెప్పించేది ఎందుకు అంటే, క్లాస్ అయిపోయింది అని తెలియజేయటానికి కాదు. ఇది ఈ మొత్తము సారాంశము ఏంటంటే, నువ్వు మారితే తప్ప ప్రపంచం మారదు. రెండవదేంటి, ఇలా మారదలుచుకున్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉంటే తప్ప కూడా ఏ విధమైనటువంటి శక్తి ప్రాదుర్భవించదు. దీన్ని మనసులో పెట్టి కూర్చుని మనం మధ్యాహ్నం 4 బజే కూర్చుని, సరే 4 బజే 3:30 గంటలకి ఇది ప్రాక్టికల్ గా మనం ఎలా చేయొచ్చు అనే దాన్ని డిస్కస్ చేసుకుంటాం. ఆ బాధ్యత తీసుకునేటటువంటి వాళ్ళు మీరు ఇప్పుడే మీరు నిర్ణయించుకోండి, మీరేమేమి చేయదలుచుకున్నారో మీ మీ ప్రాంతాలలో మీ మీ జిల్లాలలో. కానీ ఒకటే ఒకటి మన లక్ష్యం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ని, మీరే చెప్పేశారు, జై గురుదేవ్.
और निकट है हम कहीं महाकाल के साथ निकट तो नहीं रहे. आंध्र प्रदेश में सप्त ऋषियों की, हिमालय के साथ ऋषियों की, गुरुदेव की, बंदी माता जी की विशेष शक्ति का प्राण प्रवाह चल रहा है. अनुभव करना चाहिए. जिन जिलों में 108 गांव में हमारे 108 विद्या मंदिर बन जाएंगे, वहां उस शहर में 108 कुंडली माए से संपन्न करेंगे. जब संचार भाई बहनों की हर्ष यात्रा के साथ उसके लिए हमें भी जान से काम करना है. जो बैठे हैं जो बहुत है, कम नहीं है, लेकिन संकल्प तो होना है. संकल्प में शक्ति है. इसलिए मैंने प्रार्थना की थी आज का दिन पूरा गुरुदेव के लिए समर्पित हो. हम कहीं जा रहे हैं, अभी भोजन करेंगे, थोड़ा विश्राम कर लेंगे, 3:30 बजे से हमारा कार्यक्रम प्रारंभ हो जाएगा. उसमें अब संदेश नहीं, अब करना क्या है, कैसे करना है, कौन करेगा, कौन आगे आएगा, ये बात की हमको करनी है. ऐसा ना हो कि हम जब करने का समय आए और सुनने के लिए जीवन भर सुनते रहे. लोग सुनते बहुत है, करते कम है. हम ऐसे न बने, हम सुनेंगे और करेंगे. इसलिए भी भोजन के लिए जाएंगे और उसके पश्चात विश्राम करेंगे. खाने के लिए एकत्रित होंगे लोगों के साथ. बोले जाए कि माता की, भगवान की, गुरुदेव की, माता जी की, शांति हरिद्वार की. हम सुधरेंगे, आप बोलेंगे ही सुधरेगा. हम सुधरेंगे, हम सुधरेंगे, हम बदलेंगे, आप बदलेंगे ही सुधरेगा. हम बदलेंगे, हम कुछ न बदल पाए हो तो पूरे बदल जाए. कोई हमें कमी ना रहेगा. जो भी व्यक्ति हमको देखे है ये पूरी गुरुदेव के विशिष्ट जा रहे हैं, राय के परिवार के वरिष्ठ कार्यकर्ता जा रहे हैं, उनके पुत्र जा रहे हैं, उनकी पुत्रियां जा रही हैं. ऐसा आपको जीवन को बदल देना चाहिए, सुधार देना चाहिए. हम सुधरेंगे, हम सुधरेंगे, एक बनेंगे. अब अलग अलग दिखाई न पड़े, अब एक पुत्र बनना है. प्रज्ञा मंदिर का मतलब एक पुत्र. हम तो राम गायत्री का विकास करते हैं, अच्छी बात है. और आप प्रज्ञा मंदिर दिलाते हैं कि नहीं, प्रज्ञा मंदिर आपके यहाँ है कि नहीं, मेरे तरह आप एक नहीं, आप अलग अलग भाग रहे हैं. अपने अहंकार को बनाइए और एक माला में अपने आपको जोड़ दीजिए. इसलिए एक बनेंगे और मेघ बनेंगे. मेघ माने जो सबका सम्मान करता है, सबको प्यार करता है, सबको प्रेम करता है, सबको अपना मानता है, वो मेघ व्यक्ति कहलाता है. इसलिए मैं बोलूंगा एक बनेंगे, आप बोलेंगे मेघ बनेंगे. एक बनेंगे,
एक बनेंगे,
एक बनेंगे,
एक बनेंगे.
भारत माता की घर की रक्षा कौन करेगा?
हम करेंगे, हम करेंगे.
देश की रक्षा कौन करेगा?
हम करेंगे, हम करेंगे.
वंदे
Yeah.
మన జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రజ్ఞామండలి స్థాపించాలి, అది లక్ష్యం. కానీ ముందు మీరు ప్రజ్ఞామండలి సభ్యులుగా ఒక ఐదుగురు ఏర్పడితే ఆ దీపాన్ని అనేక చోట్ల తీసుకెళ్లవచ్చు. ఈ పాయింట్ అర్థమైంది కదా? అంతేత మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ కూడా ఒక ప్రజ్ఞామండలి ఏర్పడాలి, మొదటి లక్ష్యం అది. రెండోది ఏంటి అంటే, ఎక్కడెక్కడైతే ఈ ప్రజ్ఞామండలి ఏర్పడ్డాయో అక్కడక్కడ పంచకుండి యజ్ఞాలు జరగాలి. ఈ పంచకుండి యజ్ఞం జరగటంలో అంతరార్థం ఏంటి అంటే, ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ దగ్గర లేకపోతే అనుకూలమైనటువంటి ప్రదేశంలో 108 యజ్ఞాలతో 108 కుండీలతో గాయత్రి యజ్ఞం మనం చేసుకుంటాం. ఎవరు చేస్తారు? ఈ ప్రజ్ఞామండలి వాళ్లే కలిసి చేస్తారు. కానీ ఆ 108 కుండీల గాయత్రి యజ్ఞం ఒకే ఒక కండిషన్ మీద చేయటానికి వీలవుతుంది. అదేంటి అంటే, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజ్ఞామండలి వాళ్ళందరూ కలిసి 10,000 మందితో మొదటి రోజు కలిసి యాత్ర చేయాలి. అది టార్గెట్ మంది. మీ జిల్లాలో అది ఎంత తొందరగా చేయగలరు అన్నది ఆలోచించండి. మీరిక్కడ ఎంతమంది వచ్చారు అన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు వచ్చారు కదా, ఇంకా మీ జిల్లాలో మీరు దాన్ని ఎలా సాధించగలరు, ఎంత తొందరగా సాధించగలరు. పాయింట్స్ అర్థమైతే కదా, ప్రజ్ఞామండలి ఏర్పడాలి, కనీసం 108 గ్రామాలను మీరు టచ్ చేయాలి, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 10,000 మందితో కలశయాత్ర జరగాలి, ఆ తర్వాత రోజు 108 కుండీలతో యజ్ఞం జరుగుతుంది. అది కొంచెం క్లారిఫై చేయటం.